శ్రీ అవధూత బోధామృతము శ్రీ వెంకటేశ్వరవారి దివ్యబోధలు ప్రార్థన. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు, గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. రచన పెసల సుబ్బరామయ్య. ముందు మాట. మనస్సు అతి చంచలమైనది, కళ్ళు త్రాగిన కోతి వంటిది. దీన్ని ఒకచోట నిలిపి ధ్యానించాలంటే సాధ్యం కాదు. అనేక విషయాల వెంట పరిగెత్తే ఈ మనస్సును ఒకేసారి నిలపాలంటే సాధ్యం కాదు. కనుక అనేక విషయాలకు బదులు ఒకే విషయంపై ఆలోచించడమైనా నేర్పితే దాని వేగము, కోతిగంతులు కాస్త తగ్గి వశమవుతుంది. ఊరంతా తిరిగే బదులు ఒకే ఇంటి ఆవరణలో తిరగనియమించినట్లు సద్గురుని దివ్యలీలా చింతనలో మనస్సును నియమిస్తే రెండు విధాలుగా లాభం. ఒకటి, మనస్సును నిర్బంధించి బాధపెట్టకుండా దానికి స్వేచ్ఛనిస్తూనే దాని పరిధి, వేగము తగ్గించగలిగామన్నమాట. రెండు, మహాద్భుతమైన సద్గురుని దివ్యస్థితిని గూర్చి చింతన చేయగా చేయగా ఆ మహనీయుని నిజస్థితి ఎంత అద్భుతమైనదో హృదయగతమై ఆనందోద్వేగములతో అనన్య సద్గురు చింతనే మనస్సుకు ఆహారమై కూర్చుంటుంది. అలాంటి దివ్యమైన సద్గురు లీలలను మననం చేయకుండా అన్య విషయాల వెంట పోవాలంటే మనస్సుకు మొగం మొత్తినట్లవుతుంది. సద్గురు లీలా చింతనే మనస్సునకు నిరంతరం ఆహారమైన ఆ శుభ సమయంలో సద్గురువు ప్రసన్నుడై, నేను నీతోనే ఉన్నాను, నీవు చేసే పనులన్నీ అనుక్షణం గమనిస్తూనేయున్నాను అని తెలిపే దివ్య నిదర్శనాలు ప్రసాదిస్తాడు. అట్టి దివ్యానుభవాలు కలిగాక కాలక్షేపానికి కబుర్లు, టీవీలు, సినిమాలు అవసరమే ఉండదు. పొమ్మన్నా మనస్సటుపోదు. సద్గురు లీలా చింతనలో తన్మయమైన మనస్సు మన ప్రయత్నం లేకుండానే ఏకాగ్రమై నిలచి ధ్యానస్థమవుతుంది. అట్టి శుభ సమయంలో సద్గురు కృప వలన మనలోని దుర్గుణములని, మాల, మాదిగా, జోగి, జంగం అనబడు దుష్టగుణములకు దూరమవుతాము. ఆ విధంగా దుష్టగుణాలను వీడలేనప్పుడు కన్నీటితో సద్గురిని సహాయమర్థించగలుగుతాము. పరమకారుణ్యమూర్తి అయిన సద్గురువు ప్రసన్నుడై తన యోగశక్తితో మన దుర్గుణాలను హతమారుస్తారు. ఆ విధంగా దుర్గుణాలనే ముండ్లన్నీ నశించాక ఆనంద పదవికి పూలబాట సిద్ధమైందన్నమాటే. అందుకే నేను ఈ మహనీయుని చరిత్రాంశాలను నా శక్త్యానుసారం చింతన చేస్తూ, నాకు తోచినట్టి మానసిక వ్యాఖ్య చేసుకుంటూ నా విరామ కాలాన్నంతటినీ ఆ అసమాన సద్గురుమూర్తి ధ్యానంలో గడపాలనే సంకల్పంతో కూర్చిన మానసిక పుష్ప మాలికే ఈ చిన్న గ్రంథం. ఇందలి ప్రతి భావసుమము శ్రీస్వామివారు కరుణతో ప్రసాదించినదే. భక్తులందరూ ఆ సద్గురుని బోధన్ను హృదయగతం చేసుకుని ఆచరించి తరించేటట్లు చేయమని శ్రీస్వామివారిని ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతలు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించి భగవచ్చింతనకు ప్రేరణనిచ్చి అందుకు తగిన శిక్షణ, మార్గము అనుగ్రహించిన పూజ్యపాదులు ఆచార్య శ్రీ భరద్వాజ గారి దంపతులకు. అపారమైన కరుణతో నేను కోరిన విధంగా తన మహిమను ఎరుకపరచుకొని నన్ను తమ అండన చేర్చుకొని వారి సేవననుగ్రహించిన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారికి, మానవ జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు పెసల శేషయ్య శేషమ్మగార్లకు, జీవనోపాధికి సహకరించిన నా సోదరుడు పెసల రమణయ్య గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. రచయిత పెసల సుబ్బరామయ్య. పరిచయం. త్రిమూర్తులు, పరబ్రహ్మము ఒకే అవతారంలో ఇముడ్చుకున్న అవతారమే దత్తాత్రేయుల వారు. అందుకే గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న గురుధ్యాన శ్లోకం గురుతత్వాన్ని కీర్తిస్తుంది. భగవంతుడు గురువుగా అవతరించిన తత్వమే శ్రీదత్తుడు. కనుకనే పురాణాలన్నీ దత్తాత్రేయుడు యోగనాథుడని కీర్తించాయి. శ్రీ దత్తాత్రేయ తత్వమే సకల మహనీయుల రూపాలలో ఆయా దేశకాల మత సాంప్రదాయాలకనుగుణమైన రూపాలలో అవతరించి అప్పటి అక్కడి ప్రజల పరిపాకాన్ననుసరించి తగు రీతిని ప్రబోధిస్తూ ఉంటుంది. అందుకే ఆయన ఒకచోట ఆచార సంపన్నుడుగను మరొక చోట అన్ని ఆచారాలకు ధర్మాలకు అతీతుడైన ద్వంద్వాతీత స్థితిలో ఉన్న అవధూతగానూ అవతరించారు. ఉదాహరణకు వేదవ్యాసుడు, ఆదిశంకరులు, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి వంటి ఆచారపరులు మహిమాన్వితులు అయిన వారు కనిపిస్తారు. శ్రీ సుఖ ఋషభ జడభరతుల నుండి అక్కలకోట స్వామి, షిరిడీ సాయినాథుడు, పూండిస్వామి, చివటమమ్మ వంటి అవధూతలు కనిపిస్తారు. ఇదే విధంగా ఇస్లాంలో తాజుద్దీన్ బాబా, జైనుల ఆదిగురువు ఋషభరతుడు మాత్రమే కాక ఇతర మతాల్లో కూడా ఇట్టి అవధూతలనెందరినో చూస్తాము. వీరందరినీ వివిధ కాలాలలో వివిధ దేశాలలో ధర్మబోధ కొరకు దైవమే పంపినట్లు ఇస్లాం చెబుతుంది. ఈ విధంగా దైవం చేత ధర్మ సంస్థాపన కొరకు మన ప్రాంతంలో అవతరించిన దత్తావతారమే భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు. ఈ విషయాన్ని స్వామివారే స్వయంగా ఇలా చెప్పారు. వారికి కాళ్ళు పట్టకపోయినప్పుడు మందు తీసుకోమన్న కస్తూరి అంకయ్యతో, అట్లా మందు తీసుకుంటే మనమొచ్చిన పని నిలిచిపోతుందయ్యో అన్నారు. అంటే తాము ఒక విశిష్టమైన అవతార కార్యార్థమై అవతరించామని తెలిపినట్లే కదా. అదే విషయం మరొకప్పుడు అందరిలాగా పెంచలయ్యా పిచ్చమ్మలకు కలిగాననుకున్నావా అన్నారు. అంటే తమ జన్మ దివ్య జన్మని, కనుక వారు చేసే కర్మలన్నీ దివ్యకర్మలని తెలియచేస్తున్నారన్నమాట. శ్రేష్ఠుడైన సద్గురువుకి లక్షణాలుండాలి. ఒకటి బ్రహ్మనిష్ట, రెండు శ్రోత్రియత్వం, మూడు గురుభక్తి, నాలుగు సర్వవ్యాపక సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వాలు, ఐదు భక్తవత్సలత, ఆరు ఆధునిక యుగంలో సకల మత సమైక్యత, ఏడు బోధనాదక్షత. ఇందులో ప్రత్యేకంగా గమనించదగినవి భక్తవత్సలత, బోధనాదక్షత. ఈ లక్షణాలన్నీ శ్రీ వెంకయ్యస్వామివారిలో సంపూర్ణంగా ప్రకటమైనాయి. శ్రీ స్వామివారు బోధించిన రీతులు స్థూలంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఒకటి, ఆయన జీవిత విధానం ద్వారా నిరంతరం జరిగే బోధ. రెండు, సూక్తుల ద్వారా చేసిన బోధ. మూడు, లీలా ప్రబోధము. నాలుగు, స్వప్నాల ద్వారా ఆత్మప్రేరణ ద్వారా బోధ. జీవిత విధానం ద్వారా బోధ. దండకమండలాలు, కాషాయాంబరములు ధరించకున్నను వారి జీవితమంతా ఆదర్శప్రాయము, శాస్త్రసమ్మతమైన సాధు జీవితమే. భిక్షాన్నం స్వీకరించి దానితోటి భిక్షనిచ్చిన గృహస్థుల పాపాలను సాధ్యమైనంత మేరకు తన తపోశక్తితో క్షాళన చేస్తూ వారికి దైవభక్తి యందు అనురక్తి కలిగించారు. షిరిడీ సాయి చెప్పినట్లు దైవశక్తి నిరూపించగలవాడే నిజమైన సాధువు అన్న వాక్యానికి సజీవ ఉదాహరణగా స్వామివారు జీవించారు. అందుకే తరించే మార్గం చెప్పమన్న సేవకులతో చూచి నేర్చుకోమన్నారు. మానవుని ప్రథమ శత్రువు సోమరితనం అని పెద్దలు చెబుతారు. దానిని మన దగ్గరకు రానీయకుండడమే మొదటి సాధన. జీవితయాత్ర చివరి వరకు ఈ శత్రువును దూరంగా ఉంచి శ్రీ స్వామివారు మనకు ఆదర్శం చూపారు. ఒక్క క్షణం ఏమారకుండా అగ్నిహోత్రం బ్రీల్చేవారు. కాలక్షేపానికని కవుర్లు ఏనాడు చెప్పి కానీ విని కానీ ఎరుగరు. వారిలాగా మనలను కూడా నిర్విరామ కృషి సల్పి ధ్యేయము సాధించమని మనకు బోధించారు. అనికేతుడు తనదంటూ ఒక నివాసం లేకుండా ఎప్పుడూ పర్యటిస్తూ చెట్ల నీడ, దేవాలయాలు, గ్రామ చావుడుల్లో తల్లాచుకునేవారు. వర్షమొస్తే చూరు కిందైనా ముడుక్కునేవారే కానీ గృహస్థల ఇండ్లలోకి మాత్రమేనాడూ వెళ్ళి ఎరుగరు. ఎంతోమంది వారి వలన మేలు పొందిన శ్రీమంతులు వారికి ఆశ్రమాలు నిర్మిస్తామన్నా సుతరాము అంగీకరించలేదు. ఒక భక్తుడు మొక్కుబడి తీర్చేందుకు ఇల్లు కట్టిస్తానంటే దానికి బదులుగా గొలగమూడి ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రహరీ కట్టించారు. మరొకరు ఆశ్రమం కట్టిస్తానంటే ఒక రెందయ్యా కట్టించేది, ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో కట్టించుకుంటుండ్లా అన్నారు. ఈనాడీ మాట అక్షరాలా నిజమైంది. ముముక్షువులైన సాధకులందరికీ వారి నమ్రత, నిరాడంబరత, కార్యదీక్ష, ధ్యేయంపై గల శ్రద్ధ, నియమపాలన, సాటి జీవుల ఎడల నిరవధికము నిస్వార్థమైన నిరంతర ప్రేమ, దయా త్యాగనిరతి, భక్తుల మొహమాటములకు ఒత్తిళ్లకు లొంగని పరమవైరాగ్యము, అవధూత స్థితిలో కూడా శుచిశుభ్రత పాటించడం, జీవితకాలమంతటిలోనూ ఏనాడూ కోపమెరుగని పరమ శాంత స్వభావము మొదలైన దైవీ సంపదంతా తెలుసుకుని ఆచరించగలిగితే అమరబోధగా మిగిలిపోతుంది. సాధకులందరూ చూచి నేర్చుకునేందుకు వీలుగా భగవంతుడు భూమిపై నిలిపిన దైవీ సంపద యొక్క నమూనా రూపమే గులగమూడిలో వెలిసిన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు. వీటిలో ప్రతి ఒక్క అంశాన్ని ముందు ముందు ఉదాహరణలతో వివరించుకుందాం. సాధారణత్వం. మాకేమైనా బోధించండి స్వామి అని అడిగిన సేవకులతో సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించండి అని సెలవిచ్చారు. సాధారణత్వం అంటే ఏమిటో వారిలోనే చూడగలము. సహజ సిద్ధంగా నర నరాలలో ఎన్నో జన్మలుగా జీర్ణించుకుపోయిన నిరాడంబరమైన నమ్రత, పరిపూర్ణ అహంకారరహిత స్థితి, భగవంతుడే యజమాని అని సహజ సిద్ధమైన నిరంతర ఎరుక, పంచభూతాలను అదుపు చేయగలిగిన సంకల్పమాత్రం చేత ఎంతటి వ్యాధులనైనా నయం చేయగలిగినా అంతటా నిండియున్న పరబ్రహ్మమే తానైన స్థితిలో ఉండి సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు స్వామి అని అనుక్షణం వారి దివ్య మహిమల ద్వారా మనకు తెలుస్తున్నప్పటికీ స్వామివారు మాత్రం పైవాళ్ళు ఉప్పుకోరయ్యా అనేవారు. మీకంటే పైవాళ్ళెవరు స్వామి అంటే నవ్వి మౌనం దాల్చేవారు. భగవంతుడే యజమాని, ఆయనే పైవాడు అని స్వామివారి భావం. ఎవరికి వ్యాధి నయం చేసినా సరే, కష్టాలు తీర్చినా ఆ ఆధిక్యత ఘోరంత కూడా తనపై ఉంచుకోకుండా తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి, కంచి వరదరాజస్వామి, పెంచల నరసింహస్వామి, నెల్లూరు రంగనాయకుల స్వామిపై పెట్టి అక్కడికెళ్ళి టెంకాయ కొట్టి రమ్మను, నిద్ర చేసి భజన చేసి రమ్మను, పూజ చేయించి రమ్మనో చెప్పేవారు. వీసమంతైనా తన ప్రమేయమున్నట్లు తెలియనిచ్చేవారు కాదు. అంతటి మహోన్నత స్థితిలోనున్న స్వామివారిని నీవెవరు అని అడిగిన ఇల్లాలితో నన్నందరూ వెంకయ్యస్వామి అంటారు అని అందరూ పిలిచే పేరు చెప్పలేదు. పిచ్చోండమ్మా అంత ముద్దేస్తావని వచ్చాను అని వీధి గుమ్మంలో నిలబడి సంగట్టి ముద్ద కోసం కొంగుపట్టి అనామక భిక్షకునిలాగా గృహస్థల దయాదాక్షిణ్యాల కొరకు ఎదురుచూచిన సాధారణత్వమది. తన ద్వారా మేలు పొందిన భక్తులే తనకు సగౌరవంగా షడ్రశోపేతమైన భిక్షనివ్వాలని ఏనాడూ ఎదురుచూడలేదు. శ్రీమంతులొచ్చి తన దగ్గర అన్నసంతర్పణలు చేసినప్పటికీ చిట్ట చివరి వరకు గ్రామంలోనికి వెళ్ళి తెచ్చిన భిక్షాన్నం మీదనే ఆధారపడి జీవిస్తూ ఆశ్రమవాసులందరికీ ఆదర్శప్రాయుడైనారు. అంతటి మహోన్నత స్థితిలోనున్న ఆ మహనీయుడు అంతటి నమ్రత చూపితే మరి వారి పాదదాసులమైన మనమెలా ఉండాలో ఆలోచించుకోవాలి. గులగమూడి ఆశ్రమంలో తవ్వేటప్పుడు మామూలు కూలివాని వలె పంచ ఎగ్గట్టి స్వహస్తాలతో మట్టి తవ్వి గంపకెత్తి బయటపోశారు. అంతేకాని మీరు తవ్వండి, నేను అభయహస్తం చూపిస్తాననలేదు. అగ్నిగుండానికి సేవకులు కట్టెలు కొడుతుంటే వాళ్లతోటి అడవికెళ్ళి వాళ్లల్లో తాను ఒకడుగా తన వంతు సహకరించేవారు. భక్తులెవరో 10 కిలోల కలకండిస్తే దాన్ని దుప్పట్లో మూటగట్టుకుని నెత్తిన పెట్టుకుని స్వయంగా మోసుకెళ్ళి అడవిలో కట్టెలు కొట్టే సేవకులకిచ్చి సమానంగా పంచుకోండయ్యా అని చెప్పారు. అంతేగాని ఆ పని ఇతరులకు అప్పచెప్పలేదు. స్వాములమని వేషాలేసే కలియుగ స్వాములు ఎన్ని జన్మలెత్తినా కట్టెలు కొట్టే వారి కోసం కలకండ మోయగలరా? అమ్మోయ్, అలా మోస్తే వారి దృష్టిలో అదెంత గొప్పనామోషి. దివ్య ప్రేమ. సాధారణ మానవుల వలే తన భక్తులపై ఆప్యాయత, ఆదరణ, మమతానురాగాలు కలిగి ఉండేవారు. ఒకప్పుడు 8 సంవత్సరముల పర్యటనార్థం ఏ గ్రామము వెళ్లకుండా గులగమూళ్ళలోనే ఉండి నిరంతరం అగ్నిహోత్రం సాగించారు. ఆ కార్యక్రమం పరిసమాప్తయ్యాక సమాప్తమయ్యాక మొదటిసారి పర్యటనార్థం శ్రీ స్వామివారు తన బృందంతో కారులో బయలుదేరుతున్నారు. గులగమూడిలోని అనేక మంది భక్తులు వారికి వీడ్కోలు చెప్పేందుకు కారు చుట్టూ చేరారు. కారు కదలబోయేటప్పుడు శ్రీ స్వామివారిని చూచే భాగ్యం ఇంకెప్పుడుకు కలుగుతుందోనని ఆత్మీయులందరూ కంటతడిబెట్టి బావురమన్నారు. వారి దుఃఖం చూచి స్వామివారు కూడా సామాన్య మానవుని వలె కంటతడిబెట్టారు. ఆ సన్నివేశం కణ్వమహర్షి శకుంతలను అత్తగారింటికి పంపే సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. నమ్రత, శ్రీ స్వామివారి నమ్రత వినయము మాటల్లో మాత్రమే కాక ప్రతి కదలికలోనూ కనిపించేది. సంకల్పమాత్రం చేత చనిపోయిన వారిని బ్రతికించగల స్థితిలో ఉండి కూడా శ్రీ స్వామివారు త్రోవ నడిచేటప్పుడు ఎంత నమ్రతగా నడిచేవారో చెప్పలేము. తన వెనకాలెవరైనా వస్తున్నట్లు పసిగట్టారంటే వెంటనే రెండడుగులు త్రోవ పక్కకు తొలగి వారికి దారి ఇచ్చేవారు. గృహస్థుల కంటే తానే గొప్పవాడననే తలంపు వారి కలలో కూడా మెదిలియరుగనంతటి సహజ సిద్ధమైన నమ్రత అది. భగవంతుడే యజమాని, పైవాళ్ళు అనే స్వతసిద్ధమైన నమ్రత అది. చల్లా శంకర్రెడ్డితో అన్నారు, అయ్యా అయ్యో, మాకంటే మీరెంతో గొప్పవాళ్ళయ్యో, మీ చేతుల పైన మా చేతులు క్రింద ఉండేటట్లు అంత ముద్ద కెలికేస్తే, సంగటి ముద్ద పెడితే అదెంత గొప్పనుకున్నావు, ఏమి సంగతి అని సెలవిచ్చారు. అంతేకాని నీవు సంసార లంబటంలో పడ్డ చీడపురుగులాంటి వాడివి, నీకు మోక్షమార్గం బోధిస్తాను, నన్ను గురువుగా చేసుకోమన్నారా? లేదు, అదే వారి గొప్పతనం. మనకు తారసిల్లే ఏ గురువు కానీ సన్యాసి కానీ ఈ మాటలు అన్నగలడా? కార్యదీక్ష, కార్యదీక్షంటే ఎలా ఉండాలో ఆచరించి చూపారు శ్రీస్వామి. వర్షాలు లేక గొడ్డూపిల్ల మరణంగా చచ్చేటట్టున్నారు స్వామి అని మొరపెట్టుకున్న భక్తులతో, అట్లాగైతే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు. ఒక అరగంట తర్వాత, గంజి త్రాగండి స్వామి అంటే అనుకున్న పని అయితే కదయ్యా, అన్నం తినాల్సింది అని సెలవిచ్చారు. వర్షం కురిసేంత వరకు 3 రాత్రులు 3 పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ఆసనమైనా మార్చకుండా కూర్చోనుండిపోయారు. కార్యదీక్షంటే ఎలా ఉండాలో స్వామివారిని చూచి నేర్చుకోవాలి. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు అంటీ అంటనట్లు, పట్టీ పట్టనట్లు శ్రీ స్వామివారి సమాధిని దర్శించి ఒక టెంకాయ అగ్నిగుండంలో పడేసి వెళ్ళిపోతాము. కానీ మన పూర్వజన్మ చెడు కర్మల ఫలితంగానే ప్రస్తుత సమస్య తటస్థించిందని, దాన్ని క్షాళన చేసేందుకు తగు విధంగా నామజపము, ప్రదక్షిణలు, పారాయణ వగైరా సాధనలు పట్టుదలగా చేయకుండానే శ్రీ స్వామివారు ఇంకా నా సమస్య పరిష్కరించలేదు, వారికి నాపై దయగలగలేదని వాపోతాము. కానీ శ్రీ స్వామివారు సంకల్పమాత్రం చేత వర్షం కురిపించగలిగి ఉండి కూడా అలా చేయడం లేదు. ఎందువలన? ప్రజల సామూహిక పాపకర్మల ఫలితమే అనావృష్టి రూపంలో అనుభవమవుతుంది. అట్టి పాపకర్మలను 2-3 రోజుల పాటు రేయిం బవళ్ళు చేసిన తపోశక్తితో భస్మం చేశాకనే వర్షం కురిపిస్తున్నారు. కనుక మన సమస్యలు తీరాలంటే ఎంత పట్టుదలగా సాధన చేయాలో యోచించండి. అందుకే స్వామి, మైసూరు మహారాజు కనిపిస్తే మాత్రం ఏం లాభం, మనం చేసుకున్నదే కదా మనకు అని అన్నారు. కొద్దిపాటి శ్రద్ధ పట్టుదల లేకుండా కేవలం శ్రీ స్వామివారికి విన్నవించినంత మాత్రాన మన చెడ్డకర్మలను శ్రీ స్వాంబారు తీసేయాలనుకోవడం ఎంత అధర్మమో యోచించాలి. కనుక మన బాధలు తీరేందుకు సాధన చేసే శక్తి, పట్టుదల, శ్రద్ధ ప్రసాదించమని శ్రీ స్వామివారికి హృదయపూర్వకంగా ప్రార్థించి, శ్రీ స్వామివారి వలె పని అయితేనే అన్నం తినాలనే పట్టుదలతో ముందుకు సాగుదాం. శ్రీ స్వామివారి ప్రతి కదలిక, ప్రతి చిన్న మాట మానవాళికి ఏదో ఒక గొప్ప సత్యాన్ని బోధించేవిగా ఉండేవి. మరొక పర్యాయం నిష్కామకర్మ, కార్యదీక్ష అంటే ఏమిటో వారు బోధించకుండానే తన చేతలతోనే బోధించారు. శ్రీ స్వామివారు బొంత చెట్టు కింద అగ్ని వ్రేలుస్తుంటే వర్షం వలన అది ఆరిపోతోంది. కానీ స్వామివారు ఎంతో ఓర్పుతో, పట్టుదలతో చిదుగులు పెట్టి మంటేసే ప్రయత్నం మాత్రం మానలేదు. అంత శ్రమెందుకు స్వామి? దేవాలయం వరండాలోకి అగ్నిని మార్చుకోండని సేవకులు సలహా ఇచ్చారు. బొక్కబడుతుందయ్యా అని క్లుప్తంగా చెప్పి తన పనిలో నిమగ్నమయ్యారు. తన అగ్నిసేవనానికి ఆటంకం జరగడమే దైవ నిర్ణయమైతే అగ్నిని దేవాలయ వరండాలోకి మార్చినా వరండా కప్పుకు బొక్కపడైనా అగ్నిసేవనానికి ఆటంకం జరుగుతుందని తెలిపారు. కనుక మనం చేయదగిందల్లా ఒక్కటే, పట్టుదల వదలకుండా దైవంపై భారం వేసి ఓర్పుతో ఫలితం ఆశించకుండా పని సాగించటమే. శ్రమకు వెరచినట్లయితే రానున్న ఆటంకం ఎచ్చటనైనా వచ్చి తీరుతుందని, కనుక ఆ సన్నివేశం మన ఓర్పు శ్రద్ధలకే పరీక్షని భావించి కార్యం నిలపకుండా కొనసాగించడం మాత్రమే మన కర్తవ్యమని శ్రీస్వామివారు బోధిస్తున్నారు. దేవాలయ వరండాలో అగ్ని వ్రేల్చడం సులభం, వర్షం వస్తుంది కనుక చెట్టు కిందైతే కష్టం, సుఖేచ్ఛతో స్థానం మారిస్తే వచ్చే కష్టం రాకమారుతుందా? ఒక్క ఇతరులను విమర్శించడంలో తప్ప సాధనలో చింతాకంత అవరోధం ఎదురైనా దాన్ని సాకుగా తీసుకుని నియమభంగం చేసుకోవడం మనకు సహజ లక్షణం. ఈ సాకు వెనుక సోమరితనం, సుఖేచ్ఛ అనే హీనజాతి వారు మనలో పొంచి దాగి ఉన్నారని, వారిని మనలో నుండి వెళ్లగొట్టనిదే అటు లౌకికంగా కాని ఇటు ఆధ్యాత్మికంగా కాని ప్రగతి సాధించలేమని శ్రీస్వామివారి చర్య ద్వారా బోధిస్తున్నారు. అందుకే స్వామివారు రోసిరెడ్డితో, అయ్యా నీది భీష్మని పట్టుదలని వ్రాసుకోమని, కాటన్రెడ్డి సుబ్బిరామిరెడ్డితో, అయ్యా నీది దుర్యోధని పట్టుదలని వ్రాసుకోమని సెలవిచ్చారు. మిగిలిన వారికి కూడా చెప్పారు కానీ గుర్తులేదు. అలాంటి గొప్ప కార్యదీక్ష పట్టుదల లేకుంటే మానవుడేమీ సాధించలేడని కూడా బోధించారు. ఈ విషయాన్నే షిరిడీ సాయి శక్తినంతా వినియోగించి కృషి చేస్తేనే కాని ఆధ్యాత్మిక పదంలో ఫలితం ఉండదు అని సెలవిచ్చారు. నిష్కామకర్మ, ఎవరి ప్రార్థనలతోనూ నిమిత్తం లేకుండానే మేఘుడు వర్షిస్తున్నాడు, సూర్యుడు వెలుగునిస్తున్నాడు. ఆపదలో నున్నవారికి సహాయం చేయడం కూడా అలాగే ఉండాలని పెద్దల వాక్యం. మంగుపల్లెలో కలరాదేవత స్వైర విహారం చేస్తుంది, మనుషులు గుంపులు గుంపులుగా చనిపోతున్నారు. ఆ గ్రామస్థులు శ్రీస్వామివారికి మొరపెట్టుకునేందుకు వీలు లేకుండా పెన్నా నది గట్లు తన్నుకుని పారుతుంది. ఆ నది నది ఆవలిగట్టునున్న స్వామివారు చలమానాయుడి చేతికి ఒక కాగడా వెలిగించి ఇచ్చి, అయ్యా నీవు చూపు కాగడా మీద నిలిపి అటూ ఇటూ చూడకుండా నదిలోకి దిగి నడు, నేను నీ వెనకాలే వస్తుంటాను అని ఆజ్ఞాపించారు స్వామి. నదిలో నీరు మోకాళ్ల వరకే ఉండడం చలమానాయుణ్ణి దిగ్భ్రమగొల్పింది. ఆ విధంగా స్వామి నది దాటి మంగుపల్లి పొలిమేరలో ఒక కర్రనాటి దానికొక దారం కట్టి వచ్చారు. అది మొదలు ఒక్కరు కూడా గ్రామంలో మరణించలేదు. క్రమంగా కలరా అదృశ్యమైంది. శ్రీస్వామివారిపై మనకు సంపూర్ణ విశ్వాసముండాలే కాని వారు మనకు సప్త సముద్రాల కావల ఉన్నా, మనలను సప్త సముద్రాల కావల ఉన్నా ఆపద సమయంలో వెంటనే ఆదుకుంటారని, మన ప్రార్థనలతో అవసరమే లేదని ఈ లీల నిరూపిస్తుంది. కనుక అవసరాన్ని బట్టి ఆర్తుల అభ్యర్థన లేకుండా ఆదుకోవడమే నిష్కామకర్మని, అట్టి సేవ ద్వారా మాత్రమే చిత్తశుద్ధి కలిగి దైవకృప పొంద వీలవుతుందని శ్రీస్వామివారు బోధిస్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామకర్మ. అరచేతిలో రోమాలు మొలవకపోవడం ఎంత సహజ సిద్ధమో, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ ఆచరించడం అంత సహజ సిద్ధంగా ఉండాలంటారు జ్ఞానేశ్వర మహారాజ్. కార్యము సఫలమైనా విఫలమైనా మనసులో సంతోషం కానీ బాధ కానీ లేకుండా జీవించటమే నిష్కామకర్మ. యజమాని భగవంతుడు, నీవు తెడ్డులాంటివాడవు, నీకు సంతోషం కానీ బాధ కానీ ఎందుకు? అదే అల్లా మాలికులోని అర్థం అంటారు శ్రీ భరద్వాజ గారు. ప్రేమ త్యాగము ఏమైనా బోధించండి స్వామి అని సేవకులు అడిగినప్పుడు శ్రీస్వామివారు, చూసి నేర్చుకోండయ్యా అని ముక్తసరిగా బోధించారు. ఈ మహనీయమూర్తి ఒక వంక పరబ్రహ్మ స్వరూపులుగా అనంతమైన ఆధ్యాత్మిక శక్తి జిమ్ముతూనే మరొక వంక ఉత్తమమైన ఆదర్శప్రాయుడైన సాధుపుంగవుడుగా కూడా ప్రతి చిన్న విషయంలోనూ తన ఆచరణను అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటట్లు అనుక్షణము ఆచరించి చూపారు. వారి జీవిత విధానాన్ని జాగ్రత్తగా విమర్శనా దృష్టితో గమనించినట్లయితే ప్రతి చిన్న విషయంలో కూడా వారి ఆచరణ మనకు శిరోధార్యమై నిలుస్తుంది. సర్వజీవులను తన ప్రతిరూపాలుగా చూచుకోగలిగినప్పుడే భగవంతుని కృపకు పాత్రులము కాగలము. అన్ని జీవుల రూపంలోనూ విశ్వరూపుడైన తన గురువే ఉన్నారని, వారిని సేవించడంలో శరీరం, ఇంద్రియం, ప్రాణం, అర్ధస్వజన బాంధవాన్, ఆత్మధారాధికం నేస్తం, ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అన్నట్లు ఆచరించాలని మహనీయులు తలుస్తారు. అలా ఆచరించిన వారే దైవస్వరూపులు. మనలను కూడా అలా ఆచరించి దైవకృప పొందమని వారి ఆచరణ ప్రబోధిస్తుంది. శ్రీస్వామివారు కుష్టు, ఆయాసం వంటి భయంకర రోగపీడితులు తన్నాశ్రయించినప్పుడు అపారమైన కృపతో వారి బాధను శ్రీస్వామివారే భరించేవారు. వృద్ధాప్యంలో ఎంతో శ్రమకూర్చి తన గృహస్థు భక్తులకు తన దర్శన సేవా భాగ్యాలు కల్పించాలని ఆయా గ్రామాల్లో విధిగా పర్యటించేవారు. అట్టి పర్యటనల్లో అన్నపానీయాలకెంతటి అసౌకర్యమైనా సంతోషంగా భరించేవారు. ఎండ, వానల వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా లెక్క చేసేవారు కాదు. ధన కనక వస్తువాహనాలను ఎవరైనా దానం చేయవచ్చు, కానీ సాటి జీవుల ఉద్ధరణ కొరకు తన శరీరాన్ని త్యాగం చేయడంలో శ్రీస్వామివారు శిబిచక్రవర్తిని కూడా మించారు. కారణం, శిబిచక్రవర్తి ఒక్క పర్యాయమే తన మాంసం త్యాగం చేశారు. కానీ శ్రీస్వామివారు ఇన్ని పర్యాయాలు తన భక్తుల యొక్క భయంకర వ్యాధులను తాను స్వయంగా అనుభవించి వారి బాధలు బాపి తద్వారా వారికి భక్తి విశ్వాసాలు పెంపొందింపజేశారో లెక్కింప సాధ్యం కాదు. అట్టి నిస్వార్థమైన త్యాగమే భగవత్ కృప కలిగేందుకు మార్గమని శ్రీస్వామివారి నోటితో చెప్పకుండా తన ఆచరణ ద్వారా బోధించారు. ఈ విధంగా మంచివారు, చెడువారు అనే విచక్షణ లేకుండా సహాయం చేయడం అపాత్రదానమవుతుందని భాష్యం చెప్పే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. కానీ మంచి, చెడు విచక్షణ లేకుండా వరుణుడు, వాయువు, సూర్యచంద్రులు అందరికీ సమానంగానే తమ సేవను అందించినట్లుగా మనం కూడా సహాయం చేయాలని శ్రీస్వామివారి అభిమతం. శ్రీస్వామివారి అగ్నిగుండం యొక్క పవిత్రత ఎరుగని పామరుడు చల్లో బీడీ కాల్చుకోవాలని తపనపడుతుంటే నిప్పందించిన ప్రేమమూర్తి స్వామి ఎదుటి వారి భావాన్ని అనుసరించి నడుచుకునేవారు. చిన్ననాటి నుంచి పశుపక్షాదులకు ఎంతో సమృద్ధిగా ఆహారమిచ్చేవారు. ఇంటికి తెస్తున్న పచ్చిగడ్డి మోపును దిక్కులేని బక్క పశువుల ముందుంచి వచ్చే పుణ్యాత్ముడు. కనకనే పిచ్చి వెంకయ్య అనే సార్థక నామధేయుడైనాడు. ప్రతినిత్యం తులసమ్మగారి చేత చీమలకు విధిగా నూకలు పోయించిన త్యాగధనుడు. చివరి రోజుల్లో కూడా బాహ్యప్రజ్ఞ ఉన్నప్పుడు కొంత గంజి భూదేవికి సమర్పించాకనే త్రాగేవారు. అన్ని జీవులలో ఉన్న పరమాత్మను నిరంతరం గుర్తిస్తూ ఆ జీవులలోని పరమాత్మకు నివేదించాకనే మనం ఆహారం తీసుకోవడమే ఉత్తమమైన దైవారాధన అన్న గీతావాక్యాన్ని తన ఆచరణ ద్వారా మనకు బోధించారు స్వామి. అన్ని జీవులలో ఉన్న పరమాత్మను నిరంతరం గుర్తిస్తూ ఆ జీవులలోని పరమాత్మకు నివేదించాకనే మనం ఆహారం తీసుకోవడమే ఉత్తమమైన దైవారాధన అన్న గీతావాక్యాన్ని తన ఆచరణ ద్వారా మనకు బోధించారు స్వామి. తన సేవకులు, దర్శనార్థం వచ్చిన భక్తులు అందరూ తృప్తిగా భోంచేశాకనే శ్రీస్వామివారు ఆహారం తీసుకునేవారు. మానవులకు, పశుపక్షాదులకు గల ముఖ్య భేదం కృతజ్ఞతాభావం. పచ్చి రక్తం త్రాగి సింహం కూడా ఆండ్రోక్లేసు పట్ల తన కృతజ్ఞత చూపడం మనకు తెలుసు. మన తండ్రి అయిన భగవంతుడు మనకు సర్వం ప్రసాదించాడు. వారి పట్ల మనమెంత కృతజ్ఞతతో వ్యవహరించాలో, వారికి సమర్పించే నివేదనల్లో మన భావం ఎలా ఉండాలో మనం యోచించుకోవాలి. కృతజ్ఞతంటే ఎలా ఉండాలో శ్రీస్వామివారు ఆచరించి చూపారు. చెర్లోపల్లి శేషయ్యనాయుడు గారి తల్లిగారు అర్ధరాత్రి వేళ వచ్చినా గాని శ్రీస్వామివారికి కడుపు నిండా అన్నం పెట్టేవారు. 30 సంవత్సరాల తర్వాత కూడా శ్రీస్వామివారు ఆమె చేసిన సేవను మర్చిపోలేదు. ఆమె కుమారుడు శేషయ్యనాయుడు గారు రోడ్డున పోతుంటే పిలిచి, 1 సంవత్సరం 2 నెలలకు నీకు ప్రాణగండముందని తెలపడమే కాక ఆ గండం నుంచి రక్షింపబడేటట్లు తన ఆశీర్వాదంతో ఒక చీటీ వ్రాసి ప్రసాదించారు. అక్షరాల అదే విధంగా జరిగింది. రొంపి దుక్కి దున్నుతూ కరెంటు ఎర్తై ఆ ప్రమాదంలో ఎద్దు మాత్రం చనిపోయి తాను మాత్రం క్షేమంగా కాపాడబడ్డాడు. ఆ మహనీయునికు భిక్షనిచ్చి మనం మర్చిపోవచ్చు, కానీ వారు మాత్రం ఆ స్వల్పమైన సేవకు మనలను మాత్రమే కాక మన వారందరినీ కంటికి రెప్పవలే కాపాడడం తథ్యం. వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అన్నారు కదా. ప్రతి చిన్న విషయంలో కూడా మనం వారి వలె కృతజ్ఞతా భావంతో జీవిస్తే కర్మబంధాల నుంచి విడివడి మోక్ష సామ్రాజ్యానికి అర్హులమవుతామని శ్రీ స్వామివారి లీల ద్వారా బోధిస్తున్నారు. భగవంతుని సన్నిధిలో అందరూ సమానులే అనే మాటకు శ్రీ స్వామివారు తన ఆచరణ ద్వారా చక్కని వివరణ బోధించారు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరనే వేదవాక్యాన్ని వివరించారు. మైసూరు మహారాజా కనిపించినా మనకేమొస్తుంది, మనం చేసుకున్నదే కదయ్యా మనకు అని సెలవిచ్చారు. మైసూరు మహారాజా లాంటి భగవంతుడు మన సాధననుసరించి మనలను అనుగ్రహిస్తారని అర్థం, అంతేగాని అందరినీ ఒకే గాట కట్టివేయరన్నమాట. అంతే, అందుకే స్వామివారు తనను స్త్రీలు తాకేందుకు ఈనాడు అంగీకరించినప్పటికీ ఎన్నో రోజులు పారాయణ, నామజపం, ధ్యానం మొదలుగున భక్తి సాధనలు చేసిన స్త్రీలు వచ్చినప్పుడు వారి మనోవాంఛననుసరించి తన వేలి క్రింద కాగితాలు పెట్టే మిషతో వారికి తమ స్పర్శన భాగ్యం కలిగించి వేలుముద్రలు వేసిన కాగితాలు వారికి ప్రసాదించారు. అప్పుడే ఆహారం తీసుకోవడం పూర్తి చేసి ఉన్నప్పటికీ నామజపం చేస్తూ తయారు చేసి తెచ్చిన ఇడ్లీలన్నీ పూర్తిగా ఆరగించారు. ఏనాడు ఎవరింటికి వెళ్లని శ్రీ స్వామివారు నామజపం, పారాయణ, సత్సంగం జరిగే వారి గృహాలకేతించి వారి ఆతిథ్యం స్వీకరించి ఆశీర్వదించారు. రాత్రింబవళ్ళు ఎంతో ప్రేమతో తన్ను సేవించే సేవకులకు కొన్ని తినుబండారాలు, మిఠాయిలు దాచి ఉంచి అర్ధరాత్రి వేళ తినమని ఇచ్చేవారు. మరి అందరికీ సమానంగా పంచరేమీ, మనముండేదాన్ని బట్టి వారు మన ఎళ్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం తథ్యం. కనుక స్వామివారిని ప్రత్యక్షంగా సేవించిన సేవకులను ప్రత్యేకించి ఆదరించడం మన ధర్మం. అదే స్వామివారి ధర్మసూక్ష్మమైన పద్ధతి. మనం ప్రత్యేక స్థానమిచ్చామని వారు గర్వించి అడ్డదోవలు తొక్కితే వారి కర్మే వారిని దండిస్తుంది. ధర్మసూక్ష్మం, అందరూ సమానమే కనుక ప్రసాదం అందరికీ సమానంగానే అందాలి అనే పిచ్చి మాటలు మాట్లాడలేదు. నిరంతరం రాత్రింబవళ్ళు కంటికి రెప్పవలే కాచుకుని తనను సేవించే రోసిరెడ్డి లాంటి సేవకులకు కొన్ని మిఠాయిలు తన ఆసనం క్రింద దాచిపెట్టి అర్ధరాత్రి వేళ వారి చేతిలో వేసి ఆ సాల వెనుక్కు పోయి తినిరాయ్యా అని ప్రేమగా పలికేవారు. అందరిలాగా సంగటి మిరప్పొడి తినలేని కాటన్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి లాంటి వారికి అమ్మా అన్ని రెళ్లలుంటే ఆయనకు పెట్టమ్మా, సంగటి తినలేడు పాపం అని వరి అన్నం ప్రత్యేకంగా పెట్టించేవారు. శారీరక అవసరాలందరికీ ఒకటిగా ఉండవు, వారి వారి అవసరాలకు తగినట్లు వారికి ఆహారం సమకూర్చే దయామయుడు. ఇదే విధంగా ఎక్కువగా కష్టం చేసేవారికి పై ఖర్చులకు గాను అందరికంటే ఎక్కువగా డబ్బులిచ్చేవారు. కానీ నేడి ధర్మసూక్ష్మం ఎరుగక అందరినీ సమానంగా చూడాలనే నినాదాలు చేసేవారు తమ తప్పు గుర్తించి సవరించుకునే సద్బుద్ధిని శ్రీ స్వామివారు ప్రసాదించాలని ప్రార్థిద్దాం. వైరాగ్యం, వైరాగ్యమంటే ఎలా ఉండాలో సాధకులకు నేర్పించేందుకే శ్రీ స్వామివారు అవతరించారా అన్నట్లుండేది వారి నడవడి. నూతన వస్త్రాలనెన్నడూ శరీరానికి తగలనిచ్చేవారు కాదు. రోసిరెడ్డి, ఊళ్ళోకి పోయి ఎవరినైనా అడిగి పాతగుడ్డలు తీసుకురాయ్యా, ఇచ్చిన వాళ్లకు జబ్బులు పోతాయి, మనకు పనికొస్తాయి అని సెలవిచ్చేవారు. చినుగు పట్టని మంచి పంచలిస్తే అయ్యో ఇట్లాంటివెందుకు తెచ్చావయ్యా అని వాటిని అక్కడ పడేసేవారు. తెచ్చిన వాటిల్లో చినుగు పట్టిన వాటినే కౌపీనంగా తలగుడ్డగాను వాడుకునే వైరాగ్యమది. బలవంతాన ఇచ్చిపోయిన ఖరీదైన జిప్పు బ్యాగును అందరినీ నిద్రపోనిచ్చి అగ్నిగుండంలో కాల్చివేసిన వైరాగ్యమది. వద్దన్నా వినకుండా ఖరీదైన కొత్త దుప్పటిని తీసుకున్న సేవకుల చేత మిడిమిడికాలే ఎండలో ఆ దుప్పటిని రాళ్లతో తెగ్గొట్టించి జానెడు జానెడు పేలికలు చేసి అందరికీ పంచిపెట్టిన వైరాగ్యమూర్తి స్వామి. బాహ్యప్రజ్ఞ ఉన్నన్ని రోజులు తాటిమట్టలు, చినిగిపోయిన గోతాలే పట్టుపాన్పులుగా స్వీకరించిన మహనీయుడు శ్రీ స్వామి. అలాంటి వైరాగ్యం లేనిదే దైవరాజ్యానికి ప్రవేశం లేదని సాధకులందరికీ ప్రత్యక్షంగా బోధించారు. తమకు నిండా ఆకలిగా ఉన్నప్పుడు లడ్డూలాంటి మిఠాయి పెట్టినా తింటారు, కానీ ఆ మిఠాయిలో కారం పొడి కలిపి దాని రుచిని చంపి తినేవారు. ఆకలి సమయానికి భగవంతుడిచ్చిన దానిని నిరాకరించలేక తన వైరాగ్య నియమాన్ని వదల్లేక అలా చేసేవారు.